మొత్తము యోగ విద్యకి కావలసినటువంటి ప్రాకృతిక శక్తులన్నీ దేవతా శక్తులన్నీ కూడా ఆకాశతత్వంలో ఉన్నాయి అంటే ఇక్కడున్నాయి మొత్తం. ఈ ఆకాశతత్వంలో ఉన్నటువంటి ఈ దేవతా శక్తులు మీకు తెలియకపోతే నేను ఏం చేసేది అని అడుగుతుంది ఆ మంత్రం పిచ్చివాళ్ళలాగా. అక్కడికి ఇక్కడికి ఇక్కడికి మీరు తిరుగుతున్నారు తప్ప మీ అరచేతిలో ఉన్నటువంటి ఆకాశతత్వాన్ని మీరు ఉంకర్ వీళ్ళ పొజిషన్ సరిచే మొగాడని మేం మొహమాట పడొద్దామా, మనం నేర్చుకుందాము నేర్పుదాము. అది ఇష్టపడేవాళ్ళే వచ్చారు, కాబట్టి రాదు. నేర్చుకోవటానికి ఇష్టపడేవాళ్ళు కొంచెం మీరు తీసుకొస్తే కనిపిస్తానని తెలుసుకోండి. ఆ వాళ్ళు కూర్చున్నట్టు కూర్చోండి, కొంచెం యాంగిల్ కలిపి మెడ మెడ ఉంటుంది, మెడ ఉంటుంటే నేను ఒప్పుకోను. అంచేత మెడ వచ్చకుండా మీరు తిరగండి, ఇలాగా నేను కనిపిస్తాను మీకు. మీరు ఏం చూసుకోండి, నేను కనిపించాలి మీకు, అది ఎలా కనిపిస్తానో చూసుకోండి. మెడ వచ్చకుండా కదులు వస్తుంది. అంచేత మొత్తము యోగ విద్య అన్నది మన శరీరంలో ఉన్నటువంటి శక్తులను, ముఖ్యంగా మన అరచేతిలో చేతిలో ఉన్నటువంటి శక్తులను ఉపయోగించుకోవడమే. ఈ విద్యను అర్థం చేసుకోవడానికి మొట్టమొదట ఐదు తత్వాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇది ఈ వేలు ఏ తత్వం అండి? ఆకాశతత్వం. ఈ వేలు ఈ వేలు ఇది అలా మీకు మొత్తం తెలిసి ఉండాలి. సీక్వెన్స్ లో చెప్పుకోవాలంటే పృథ్వీ ఆప తేజో వాయు ఆకాశ, పృథ్వీ ఆప తేజో వాయు ఆకాశ. ఆ సీక్వెన్స్ అలా ఎందుకు ఉంది అన్నది మనకి తర్వాత తర్వాత అర్థమవుతుంది. ప్రస్తుతం మాత్రము శాస్త్రాన్ని ఉపయోగిస్తున్నాం. కార్యకర్తలు మీరు సరిచేస్తూ ఉంటే నిర్మమటంగా సరిచేయండి, నేర్చుకోండి. మీరు ఇచ్చేటంటే కబుర్లు అందరికీ తెలుసు, భారతీయులందరికీ తెలియని విషయం కాదు, ఆచరణ లేదు. అంచేత కనీసం ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడైనా మీకు ఆచరణ ఉంటే బాగుంటుంది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, శారీరకమైనటువంటి ఇబ్బంది ఉంటే మాత్రము పక్కకి లేచి గోడ కానీ కూర్చోండి, ఏమీ అభ్యంతరం లేదు. మీరు ఇక్కడ శిక్షింపబడటానికి రాలేదు, నేర్చుకోవటానికి వచ్చారు. అంచేత శారీరకంగా ప్రాబ్లమ్స్ ఉంటే బలవంతంగా ఏం కూర్చోవలసిన లేదు, కొంచెం బాధగా ఉంటే కాస్త పక్కకెళ్ళి కుర్చీలు ఉన్నాయి, కుర్చీ వేసుకుని కూర్చోండి. కానీ సాధ్యమైనంత వరకు మాత్రము శరీరాన్ని ఉద్ధరించకండి, శరీరాన్ని లొంగదీయండి. అంచేత మొత్తము యోగ సాధన ఈ ఐదు తత్వాల సాధన మాత్రమే. అంటే ఏంటి, ఏ విద్య తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో ప్రపంచము, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఐదు శక్తులు ఎప్పుడైతే మనం ఉపయోగించుకుంటామో, ఎలా ఇప్పుడు ఇలా కలిపామనుకోండి అంటే ఏమేం కలిపాయి, ఇదేమో అగ్ని. అంతేట మీకు తెలియాలి, కలపటం అనేటువంటి విద్య రావాలి మీకు. అది నేర్చుకోవటానికి పతంజలి సుమారు 6000 సంవత్సరాల కిందట తన యోగ శాస్త్రాన్ని రాశాడు. 6000 సంవత్సరాల కిందట అంటే కృష్ణుడి కంటే 1000 సంవత్సరాల దూరం. ఒక అద్భుతమైనటువంటి సంస్థ ఉండేది కృష్ణుడి కంటే 1000 సంవత్సరాల పూర్వం నుంచి, అది ఈనాటికి ఉంది ఆ సంస్థ. ఆ సంస్థ యొక్క ప్రయత్నాల వల్లే ఈ మార్పులన్నీ జరుగుతున్నాయి. ఈ మార్పులలో మనము మొట్టమొదట గాయత్రి మంత్రాన్ని సర్వజనీయం చేసుకున్నాం. మనము అంటే ఎవరు, 700 కోట్ల మానవ జాతికి సంబంధించినటువంటి శరీరాలు. మనము అంటే కేవలం మీరు నేను కాదు, మొత్తము మానవ జాతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అని గుర్తుంచుకోండి. గవర్నమెంట్ ఏదైనా ఒక జీవో పాస్ చేస్తే అది మొత్తం రాష్ట్రానికి చెందుతుంది, ఒకరే కాదు కదా. అదేవిధంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి యోగ విద్య ఈ స్థితికి రావడానికి హిమాలయాలలో ఋషుల యొక్క ఆశ్రమాలలో నేర్పబడుతున్నటువంటి ఈ విద్య ఈనాడు మనం ఒంగోలులో కూర్చుని ఇలా నేర్చుకోగలుగుతున్నాము అంటే ఆ ఋషుల యొక్క గాయత్రి మంత్రాన్ని సర్వజనీయం చేయటమే. అది మొదట మనం నేర్చుకున్నాం. మనం గాయత్రి మంత్రము సూర్యుడికి సంబంధించినటువంటి విద్య, ఇది మనకందరికీ తెలుసు కదా. సూర్యుడికి సంబంధించినటువంటి విద్య అంటే ఏ తత్వానికి సంబంధించింది? సూర్యుడు ఏ తత్వానికి సంబంధించినవాడు? అగ్నితత్వానికి సంబంధించినవాడు. అంటే ఏ వేదికి సంబంధించినవాడు? ఇదే బతకన వేదికి సంబంధించినటువంటి వాడు. దాని తర్వాత కయే ఈ దగ్గరి హతక హలహరి, సకలహరి, శ్రీ అనేటటువంటి చంద్ర విద్యను కూడా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ చంద్ర విద్య ఏ తత్వానికి సంబంధించింది? చంద్రుడు జలతత్వానికి సంబంధించినవాడు. అంటే ఇవి రెండు, అంటే ఇవి రెండు ఎప్పుడు కలిపారో మీకు అనుగ్రహ మాలా మంత్రం అవుతుంది. అంటే ఆ మంత్రాలు మన శరీరాల్లో ఎలా పనిచేస్తాయో, ఎంత అద్భుతమైనటువంటి శక్తి వస్తుందో అన్నది ఎలాగ మీకు అర్థమవుతుంది అంటే, ఒక కంప్యూటర్ ఆపరేటర్ వచ్చి కంప్యూటర్ స్విచ్ వేయగానే కంప్యూటర్లో ఉన్న రహస్యాలన్నీ కూడా వాడికి పలుకుతాయి. మనం ఆన్ చేస్తాం, కంప్యూటర్ ఒకటే ఆన్ అవుతుంది, కానీ అందులో ఉన్నటువంటి రహస్యాలు మనకి అర్థం కావు. ఇంచేత ఆ విద్యను మనము నేర్చుకోలేదు. అంచేత ఇది సూర్య విద్యకు సంబంధించినటువంటి జ్ఞానం, ఇది చంద్ర విద్యకి సంబంధించినటువంటి జ్ఞానం. ఇవి రెండు చాలా దూరం దూరంగా ఉండేవి ఒకప్పుడు. ఇది తంత్ర విద్య అనేవారు, దీన్ని మంత్ర విద్య కదా, దీన్ని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు ఒకప్పుడు. మన ప్రయత్నంతో ఏం చేయగలిగాం? ఈ వెండిటిని కలపటానికి మనం ప్రయత్నం చేశాం. ఆ మంత్రానికి మనం ఇచ్చినటువంటి పేరు అనుగ్రహ మాలా మంత్రం. అంటే ఏ రెండు విద్యలు కలిసాయో అర్థమైంది కదా, అగ్ని విద్య, చంద్ర విద్య. ఈ రెండు విద్యలు ఎప్పుడైతే ఒక అవగాహనకి వస్తాయో, ఆకాశతత్వంలో ఉన్నటువంటి దేవతాశక్తులన్నీ కూడా కలుస్తాయి. ఈ దేవతాశక్తులన్నీ కూడా గురువు యొక్క ప్రతీక, ఆకాశతత్వాన్ని యొక్క ప్రతీక. ఆకాశతత్వము ఈ గురుతత్వము, గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఈ ఆకాశతత్వాన్ని సకల చరాచర జగత్తులో వ్యాపించి ఉన్నది అని మనకు తెలుసు కదా. అతి చిన్నదైనటువంటి కణము పరమాణువు, అందులో అన్నిటికంటే చిన్నది హైడ్రోజన్. హైడ్రోజన్ కంటే చిన్న పరమాణువు లేదు ప్రపంచంలో. అక్కడ కూడా ఏముంటుంది? ఒక న్యూక్లియస్ ఉంటుంది, చుట్టూరా ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. సృష్టిలోకి వెళ్ళాం మనం, సూర్యుడు కేంద్రంలో ఉంటాడు, గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. కానీ సూర్యుడు గ్రహాలు ఏ ఆకాశంలో తిరుగుతున్నాయో, హైడ్రోజన్ యొక్క న్యూక్లియస్, హైడ్రోజన్ చుట్టూరా తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్ కూడా అదే ఆకాశంలో తిరుగుతున్నది అన్నది అర్థమైంది కదా. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. ఇంతకీ దాన్ని గురువు అని ఎందుకన్నాం అంటే, అసలు ఈ ఆకాశమే హైడ్రోజన్ యాటమ్ని హైడ్రోజన్ యాటమ్ లాగా ఉంచుతోంది, సూర్యుడిని సూర్యుడిలాగా ఉంచుతోంది. మళ్ళీ మాట చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఆకాశ తత్వమే హైడ్రోజన్ని హైడ్రోజన్ లాగా ఉంచుతోంది, సూర్యుడిని సూర్యుడిలాగా ఉంచుతోంది. విజో అక్షరే పరమే వ్యోమం యస్మిన్ దేవ అభిష్ణేషు ఎస్ తన్న లేద శివరిగా కలిసి. ఇది నీకు అర్థం కాకపోతే ఏంటి అర్థం కావాలి? ఈ ఆకాశతత్వమే అందరినీ పట్టి ఉంచుతున్నది. మళ్ళీ అర్థం చేసుకోండి, ఈ ఆకాశమే, ఏ ఆకాశం? మీకు నాకు మధ్య ఉన్నటువంటి ఆకాశమే, హైడ్రోజన్ న్యూక్లియస్కి హైడ్రోజన్ ఎలక్ట్రాన్కి మధ్య ఉన్నటువంటి ఆకాశమే, సూర్యుడికి చంద్రుడికి పృథ్వీ గ్రహానికి మధ్య ఉన్నటువంటి ఆకాశమే, తారకులకు నక్షత్రాలకు మధ్య ఉన్నటువంటి ఆకాశమే అసలైనటువంటి వేద విజ్ఞానము. ఈ ఆకాశం యొక్క లక్షణాలు మీకు తెలియాలి. అది పురుష సూక్తం చెప్తాను, సుపర్ణ సూక్తం మీకు చెప్తోంది. విజో అక్షరే పరమే వ్యోమ, ఈ దేవతా శక్తుల యొక్క రుక్కులన్నీ కూడా ఆకాశంలో ఉన్నాయి. పరమే వ్యోమ యస్మిన్ దేవ అధిష్ఠేయించేదు. ఈ ఆకాశతత్వంలోనే సకల దేవతా శక్తులు ఉన్నాయి. ఎస్ అన్న వేద కిమిరిగా కలిసి. ఇది నీకు అర్థం కాలేదు, నన్ను ఇంకేమంటావు? ప్రిన్సిపల్ చెప్పేశాం, ఆకాశతత్వంలోనే అన్ని శక్తులు ఉన్నాయి. ఏ అవకాశకర్తంలో మళ్ళీ ఎక్కడికి వెళ్ళకండి, మీలోనే ఉంది, మీ చుట్టూర ఉంది, మీ లోపల ఆకాశం ఉంది, మీ బయట ఆకాశం ఉంది, సర్వత్ర ఆకాశం ఉంది, మీరు లేకపోయినా ఆకాశం ఉంది. ఇది మీరు అర్థం చేసుకోండి చాలా బాగా. ఈ యోగ విద్యకి గురువు ఎవరు అంటే ఈ ఆకాశం, ఏ ఆకాశం, ఈ ఆకాశం. అందువల్ల ఈ ఆకాశాన్ని ఏం చెప్తున్నాం మనం, సహ పూర్వేట మధ్య గురువు కాలేదా, కాలానికి దీనికి సంబంధం లేదు ఆకాశానికి. ఇవాళ ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంది, కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ బిల్డింగ్ ఉండకపోవచ్చు, ఇక్కడ ఏదో ఉండొచ్చు ఇంకోటి ఏదో. కానీ ఆకాశం ఇదే. మీకు మార్చి దీని ఏదో స్కూల్గా మార్చేద్దాం అనుకుని ఒక పిల్లలకి ఒక పిల్లలు గోడలు వేసేసి రూమ్స్గా మార్చేశారు, స్కూల్ అంటారు దీన్ని. ఆకాశం అదే, మీకు ఏది నచ్చలేదు ఎత్తి పారేయండి, బుల్డోజర్ తీసుకొచ్చి ఎత్తి పారేస్తారు. ఆకాశం అదే. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఆకాశంలో ఉన్న ధర్మాన్ని బట్టి ఈ బిల్డింగ్స్ లేవుతాయి తప్ప మీ యొక్క ప్లాన్ బట్టి ఈ బిల్డింగ్ లేవటం లేదు అన్నది గుర్తుంచుకోండి. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది అర్థం కనుక చేసుకుంటే పతంజలి యోగ సూత్రాలు మనకి అర్థం అవటం మొదలవుతాయి. ఆకాశంలో ఉండేటువంటి లక్షణాలని బట్టి ఇళ్ళు కానీ నగరాలు కానీ సమాధులు కానీ దేవాలయాలు కానీ ఏర్పడతాయి తప్ప మీ యొక్క నిర్ణయాలు బట్టి అది ఏర్పడటం లేదు. ఇది మీకు చాలా స్పష్టంగా అవగాహన ఉండాలి. మనం అనుకుంటాం మన ఇక్కడ కళ్యాణ మండపం కట్టిద్దాం అనుకున్నాం కనుక కట్టింగ్ చేశాము, మనం అక్కడ సొంత ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం కనుక కట్టింగ్ చేశాము. ఆకాశం ఉందా, ఈ ఆకాశం యొక్క లక్షణాలు తెలుసుకోవటమే వాస్తు విద్య, వాస్తు పరిశుద్ధి. ఆ వాస్తులోకి మనం ఇప్పుడు వెళ్ళము. కానీ అన్ని సబ్జెక్టు కూడా మన యోగ విద్యకి సంబంధించినవే. పొద్దున్న ఏం నేర్చుకోమని చెప్పాను నేను, జ్యోతిశాస్త్రం మనం నేర్చుకోవాలి. ఇంకేత జ్యోతిశాస్త్రం మనం నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలని చెప్పాడు జ్యోతిశాస్త్రము. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు ఒక మాట 4వ అధ్యాయంలో జ్ఞానయోగంలో, అజ్యోతిషం అవ్యయాత్మ భూతాన ఈశ్వరోపిషం ప్రకృతి స్వామ్ అధిష్టాయ సంభవామి ఆత్మ మాయయ. నేను శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, నేను అజ్యోతిష్ఠన్ పుట్టుక లేనివాడిని అయినప్పటికీ, అవ్యయాత్మ నాశనము లేనటువంటి వాడిని అయినప్పటికీ, భూతానా ఈశ్వరోపిష్టన్ ఏ భూతాలు, ఈ పంచభూతాలు పృథ్వీ ఆప తేజో వాయు ఆకాశ, వీటికి నేను అధిష్టాతనైనప్పటికీ, భూతానా ఈశ్వరోపిష్టన్ ప్రకృతి స్వామి అధిష్టాయ సంభవాన్ని ఆత్మ మాయయ. నా యొక్క శక్తి ద్వారా నేను మళ్ళీ మళ్ళీ పుడుతున్నాను. మరి నువ్వు అర్జునుడు మనము, మనము అంటే కానీ మనకి గుర్తు ఉండటం లేదు. బహునిమే వ్యతీతాన్ని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వ్యర్థ పరంతప. పరంతప అనేది అర్జునుడికే కాదు మనకి వర్తిస్తుంది. యోగ విద్య నేర్చుకునేటటువంటి ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది. అనేక జన్మల బట్టి ఆ ఆకాశము, ఆ ఆకాశంలో ఉన్నటువంటి నీవు కలిసే పుడుతున్నారు. కానీ నువ్వు లేకపోయినా ఆకాశం ఉంటుంది, గురువు ఉంటాడు కదా. ఇది అర్థం చేసుకోవటం యోగ విద్య యొక్క మొదటి లక్షణం. అంతేత యోగ విద్య యొక్క మొదటి లక్షణం ఏంటి, ఆకాశతత్వాన్ని అర్థం చేసుకోవటం. ఇది బాగా బాగా పురోగతిని చేసుకోండి, దారి తప్పకండి, ఇంకా కన్ఫ్యూజ్ కావద్దు. మరి సుబ్రహ్మణ్య స్వామి గొప్పవాడా, పార్వతి గొప్పదా, శివుడు గొప్పదా, దేవతలందరూ ఎక్కడున్నారు, ఆకాశతత్వంలోనే ఉన్నారు. వేదం చెప్తుంది, వేదాన్ని మనము ప్రమాణంగా తీసుకుంటాం మనం. అంటే అది చెప్పింది అంటే అది కరెక్ట్ అనే ఏం చెప్పింది, ఋషు అక్షరే పరమే వ్యోమ ఎస్మిన్ దేవ అధిష్ఠే దేవు ఎస్ తన్న వేద కిం రిషా కరిష్యతి ఎక్ ఏంటే సమాసతే. ఈ వేద మంత్రాలను ఇన్నిసార్లు నేను నొక్కి ఎందుకు చెప్తున్నాను అంటే వేద మంత్రాల్లో ఒక సమాచారం లక్షణం ఉంది, అర్థం తెలియకపోయినా ఆ సబ్జెక్ట్ని కొడుతుంది. ఆ మంత్రాలు అలా కూర్చోబడ్డాయి. ఆకాశతత్వంలో ఉన్నటువంటి లక్షణం కనుక వాక్ శక్తి, ఆకాశం యొక్క లక్షణం కనుక మళ్లీ మళ్లీ కావాలనే నేను ఈ మంత్రాలను ఉచ్చారణ చేస్తున్నాను. మన మొత్తము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ దేవత అయినా సరే, శివుడైనా, బ్రహ్మైనా, ఇంద్రుడైనా, వాయు అయినా, వరుణుడైనా, కొత్త కొత్త దేవతలు చేసి కొంతమంది ఆవిర్భవించిన ఈ దేవతాశక్తులన్నీ ఆకాశం నుంచి ఉద్భవిస్తూ ఉంటే ఆకాశంలోకి లయం అయిపోతూ ఉంటాయి. ఈ విద్యను నేర్చుకోవటానికి ఆధారభూతమైనటువంటి జ్ఞానాన్ని షడ్ ఋతులుగా మన ఋషులు చెప్పారు. మనం తినేటటువంటి ఆహారాన్ని మార్చుకుని మన శరీరంలో ఉన్నటువంటి తత్వాలను మనం మార్చుకోవచ్చు. శరీరంలో ఉన్నటువంటి తత్వాలను మార్చుకోవటం వల్ల మొట్టమొదట ఆరోగ్యాన్ని పొందవచ్చు, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. నందామ శరదశతం ప్రభవామ శరదశతం. 100 ఏళ్ళు నేను చాలా ఆనందంగా బతకాలి ఋషుల యొక్క కోరికది. వాళ్ళు మూర్ఖంగా ప్రపంచాన్ని వదిలి పారిపోవాలని ఎప్పుడు చెప్పలేదు. 100 ఏళ్ళు బతకాలి, నందామ శరదశతం, ఆనందంగా బతకాలి రోగాలతో వాటితో కాదు. అంతేకా మొట్టమొదట ఈ యోగ విద్య మీకు ఏమి ఇస్తుంది అంటే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సాధించటంలో మొట్టమొదట ఈ ఆసనం. ఏ ఆసనము? సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం శిర సంప్రేక్షణాశికాగ్రత్వం శిశానవలోచన. స్థిరముగా కూర్చుని మెడ చిన్నగా పెట్టుకుని గాలి లోపలికి వెళ్తుంది, గాలి బయటకు వస్తుంది, దాన్ని మాత్రమే గమనించడం అనేటటువంటిది నేర్చుకుంటే యోగ విద్యకి ఆధారమే కాదు, అసలు చాలా రోగాలు పోతాయి. ఇది చేసి చూడండి. ఇది నేర్పడానికి హాలీవుడ్ లో గంటకి $500 తీసుకుంటున్నారు ఇది నేర్పడానికి. కానీ వాళ్ళు సీరియస్ గా నేర్చుకుంటారు. మీకు క్లాసెస్ చెప్తున్నప్పుడే మన కార్యకర్తలు కూర్చోబెడితే మీకు ఇరిటేషన్ వస్తుంది. కానీ వాళ్ళు ఇరిటేట్ అవ్వరు, వాళ్ళు నేర్చుకుంటారు. ఆచరణలో ఉన్నటువంటి జ్ఞానం మీకు ఉపయోగపడుతుంది తప్ప ఆచరణలో లేనటువంటి జ్ఞానం మీకు ఉపయోగపడుతుంది కదా. కనీసం ఎక్కడైనా మన క్లాసెస్ లో స్థిరంగా కూర్చోండి, ఒక గంట సేపు మీరు ఇలా కూర్చోగలిగితే మీకే తెలుస్తుంది 2-3 రోజుల్లో ఎన్ని మార్పులు వస్తాయి. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మైల్డ్ డయాబెటీస్, మైల్డ్ బీపీ ఉంటే పోతుంది, మైల్డ్ సీరియస్ అయినా పోవు, 50 శక్తి వృద్ధి చెందుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ అవుతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి మీరు ఇలా కూర్చోగలిగితే. కానీ కూర్చోవటంతో పాటు ఇంకొక చిన్న కండిషన్ మీరు గుర్తుంచుకోండి, ఇవి రెండు కలిపి ఉంచండి. ఇవి రెండు కలిపి ఉంచుతామంటే ఏం కలిపే? మనం వాయుతత్వము అగ్నితత్వం కలుపుతున్నాం మనం. ఇది జ్ఞానముద్ర అని చెప్తున్నాం. పిల్లలకి చదువు రావటం లేదు, గుర్తు ఉండటం లేదు. పిచ్చి వాళ్ళ దాన్ని డాక్టర్ల దగ్గర పరిగెత్తే వాళ్ళు ఏం చేయలేదు. యాజ్ ఎ కెమిస్ట్రీ లెక్చరర్ నేను చెప్తున్నాను, నేను జ్ఞాపక శక్తిని మీరు కొన్ని కొన్ని విషయాల కోసం డాక్టర్ల దగ్గరికి కొన్ని కొన్ని విషయాల కోసం పరిగెత్తే దాని దగ్గర వాళ్ళ దగ్గర మందు లేదు. కానీ ఇది మందు జ్ఞాపక శక్తి పెంచుకోవటానికి. అంచేత నడుస్తున్నా, కూర్చుంటున్నా, మీరు ఏ పని చేస్తున్నా కూడా ఇది పెట్టుకోండి. ఇది పెట్టుకుని చూస్తే కదా మీకు తెలిసేది. మీరు ఆచరణ పెట్టకుండా ఏమవుతుంది అంటే నేనేం చెప్పేది? మీరు పెట్టుకుని చూడండి ఏమవుతుందో. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పరిస్థితులు అనుకూలంగా ఉండటం లేదు, ఇవి రెండు కరెక్ట్ చేస్తాయి. అందుకే ఈ ముద్రలో కూర్చున్నటువంటి వ్యక్తిని చూస్తేనే జ్ఞానం వచ్చేసింది అంటాడు దక్షిణామూర్తి సూత్రంలో. దక్షిణామూర్తి స్తోత్రంలో మొట్టమొదటి వాడు చెప్తాడు, వృద్ధా శిష్య, శిష్యులందరూ వృద్ధులు, గురువు ఎవడు? యువ. ఎలా కూర్చున్నాడు వాడు? చిన్న ముద్రలో కూర్చున్నాడు. అంటే అర్థమైతే ఈ ముద్ర మీకు జ్ఞానాన్ని కూడా ఇస్తుంది. దీని పేరే జ్ఞానముద్ర. మీకు చేస్తుంది మరి చెయ్యాలి కదా గంటలు గంటలు. మీకు ఎంబీబీఎస్ డిగ్రీ రావాలి అంటే ఎన్ని గంటలు చదివితే వస్తుంది? మరి ఆ విధమైనటువంటి పట్టుదల మీకు రావాలి. యోగ విద్యలో ఈ ముద్రలు చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ఈ ముద్ర. దీన్ని గురుముద్ర అని కూడా అంటాం. సహజంగా మీలోకి జ్ఞానం ప్రవహిస్తుంది ప్రకృతిలో, ఎక్కడా ఆకాశం నుంచి. విజో అక్షరే పరమే వ్యోమం, యస్మిన్ దేవా అది విశ్వేషేదు ఎస్ తన్న లేదా కిందరిగా కలిసేది ఏ సభ్యులు దానిమే సమాచారే సుపర్ణ సూక్తంలో చూస్తుంది మంత్రం పట్టుకోండి ఈ మంత్రాన్ని మీరు గోడల మీద రాసేసుకోండి మీరు మీకు అభిమాన నటుడు వాళ్ళు ఉంటే వాళ్ళ ఫోటోలు ఎలా పెట్టేసుకుంటారు కొంచెం ఆ మాత్రం అభిమానం దీని మీద చూపించండి మీరు నేను క్లాస్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రుచి వరసలే లేదు పరిమేయ యోగము లేదు అంటే పాపం ఆ మంత్రంలోనే ఆ మంత్రమే చెప్పింది ఎంత అన్నదే దక్షిణ విచారించిన మీరు వినకపోతే ఇది మీరు తెలియకపోతే కింగ్ విచార సరిచేసి నన్ను ఏం చేయమంటావు తండ్రి అదే అంటాడు కదా పిల్లవాడితో నువ్వు వినవు ఏం చేయమంటావు హెల్ప్లెస్ ఆచరణ అనేది మాత్రము మనం చేసుకోవలసిందే తప్ప ఏ గురువు యొక్క అనుగ్రహం వల్ల రాదు ఉద్ధరే ఆత్మానమాత్మాను ఆత్మానమవసాదే మీ అంతటి మీరు కష్టాల్లోకి వెళ్ళొద్దు అని ముట్టుకుంటాడు భగవద్గీతలో ఆచరణ చేయకపోతే నన్ను ఏం చేయమంటావు వినవు నువ్వు ఎదే చెట్టు కదా నీకు ఏది ఇష్టమవుతే అది తెలుసుకొని ఆయన ఇంకట ఈ హెల్ప్లెస్నెస్ గురువుల యొక్క నిస్సహాయత చెప్పగలరు కానీ ఆచరణ చేయించలేదు మీ చేత ఆచరణ మీరు చేసుకోవాలి ఇంకట నిరంతరము నేను చెప్పేది మీరు గుర్తుంచుకోండి మీ పిల్లల చేత ఇలా చూసుకోబెట్టండి వాళ్ళు స్ట్రైట్గా ఉండేటట్టు చూడండి ఆహారం అది తీసుకుంటున్నప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు టీవీ చూస్తున్నప్పుడు స్టేట్గా ఉండటం నేర్పండి హాలీవుడ్ లో గంటకి $500 ఇచ్చి నేర్చుకుంటున్నారు వాళ్ళు దానికి పేరు ఏం పెట్టారో తెలుసా వాళ్ళు యోగ విద్యాన్ని పేరు పెట్టారు అలెగ్జాండర్ టెక్నిక్ అని పేరు పెట్టారు ఈ అలెగ్జాండర్ అనేటటువంటి వాడు 70-80 సంవత్సరాల కిందట ఒక డ్రామా యాక్టర్ ఈ అలెగ్జాండర్ షేక్స్పియర్ డ్రామాలో చాలా ఎక్స్పర్ట్ అయితే సంపాదించాడు ఇంకొక షేక్స్పీరియన్ డ్రామాలో హీరో వేషం ఎవరైనా వేయాలి అంటే అలెగ్జాండరే వేయాలి వాడి గుంతు కూడా చాలా బాగుండేది పూర్వకాలంలో మైక్ అవి లేదు కదా అంతట ఎవరికి వార్షికం అది చాలా బాగుంటుందో వాడి హీరో పర్సనాలిటీ ఎలా ఉందా కానీ అలెగ్జాండర్ యొక్క పర్సనాలిటీ కూడా చాలా బాగుండేది సడన్ గా ఈ వోకల్ కార్డ్ పెరలైతే మాటలేదు డ్రామా యాక్టర్ కి దాని మీదే జీవించేటటువంటి వ్యక్తికి ఇవి పోతే ఏమవుతాయి పోయింది కదా వాడి జీవితం చాలా చోట్ల తిరిగాడు చాలా చేశాడు మరి ఏ గురువు అతనికి చెప్పాడు ఈ ట్రిక్లింగ్ చెప్పాడు ఏ టెక్నిక్ సమం కాయోగ్రీవం ధారణం అజనం స్థిర సంప్రేక్షణ 3 నెలలు అనవరతంగా ప్రాక్టీస్ చేశాక కూర్చోండు మాట వచ్చేసింది సరే చూపుకుపోయింది మళ్ళీ డ్రామాలు వేశాడు అప్పుడే చూస్తగా రాశాడు అలెగ్జాండర్ టెక్నిక్ అని అలెగ్జాండర్ టెక్నిక్ ఏంటంటే మీరు స్నానం చేస్తున్నా కూడా ఇది స్ట్రైట్గా ఉండాలంటాడు అక్కడ నేను చేసేదాడు అంతే స్నానం చేయాలంటే బకెట్ ముందు పెట్టుకుంటాం మీరు చిన్నగా కూర్చోవాలి స్ట్రైట్గా లేవాలి స్ట్రైట్ చేయండి ఎంత ఆనందంగా ఉంటుందో మనం చేయాలి కానీ చేశాడు అంటే ఏం చేశాడో అసలే కదా చెప్పింది స్థిరంగా ఉండాలి మెడ గుర్ర మెడ మొత్తం పోతుంది పెరాలసిస్తే పోతుంది అంటూ ఉంటాడు పోతుంది సరే ఇంకా ఏమవుతుంది ధనం ఆకర్షితం అవుతుంది డబ్బు మీ దేశంగా ఆకర్షితం అవుతుంది అనవసరమైనటువంటి మీకు నచ్చనటువంటి పరిస్థితులు మీ నుంచి దూరం అయిపోతున్నాయి ఇదంతా ఒక ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సిస్టమ్ అని గుర్తుంచుకోండి మీరు వ్యక్తులని మీరు వ్యక్తులు కాదు మీరు ఎనర్జీ ప్యాటర్న్ శక్తిధారాల యొక్క సముచ్చయం మీరు మనం అందరం కూడా ఈ శక్తిధారాల యొక్క సముచ్చయము పర్ఫెక్ట్గా ఉంటే మీకు రోగాలు రావు మీ జోలికి రోగాలు రావు మీకు అననుకూలమైనటువంటి పరిస్థితులు రావు కోర్టులో కేసులు మార్చారు ఏమవుతుందో కూర్చోం రోడ్లో కాదంగా సో కూర్చోకుండా మార్చారు ఏం చేస్తారు కానీ మరి మార్చారు ఏం చేయగలరు నీకు ప్రేరణ ఇవ్వగలరు ఇది చేయడానికి కావాల్సిన స్ఫూర్తి ఇవ్వగలరు ముందగించగలరు చిన్న చిన్న అవకతవకలు ఉంటే సరిదిద్దగలరు కానీ ఎన్నిసార్లు సరిదిద్దగలరు గురువు మాత్రము
అంచేత గురువు దగ్గర నుంచి ఆ బూస్ట్ తీసుకుని సెట్ అయిపోయింది.
సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్షణాతికాగ్రత్వం
చేసి చూడండి. ఇది ఇది ఫిఫ్టీన్ లెవెల్. ఇంగ్లీష్ వాళ్ళు మీకు నచ్చితే అలెగ్జాండర్ చెప్పాడు, మన వాళ్ళు మీకు నచ్చితే జగత్ గురువు అయినటువంటి శ్రీకృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో జ్ఞానయోగంలో 6వ అధ్యాయం యొక్క 13వ శ్లోకం. ఇక్కడ ఎక్కడో రాసినట్టు కూడా ఉన్నారు, అక్కడ రాస్తుంది. ఇవి మీరు గుర్తు చేసుకోండి, చిన్న చిన్న విషయాలు మనం గుర్తు చేసుకునే బదులు ఈ రెండు శ్లోకాలు విషో అక్షరే పరమే వ్యోమన్ ఎస్మిన్ దేవ అభివిష్ణే మేలు ఎస్ కన్నరే లక్ష్మి రిషా కరిష్యే యూ సైమే సమాసతే. ఈ ఆకాశంలోనే ఇప్పుడే ఆ మతానికి వస్తాం, ఆ నిర్ణయానికి వస్తాం. మరి అది అలవాటు తప్పాము. అలవాటు తప్పటం వల్ల కష్టం అనిపిస్తుంది, అలవాటు అయిపోతే ఇది ఈజీ అనిపిస్తుంది. సిగరెట్ తాగే వాళ్ళతో ఎన్నిసార్లు మనం అంటాము సిగరెట్ తాగక మానేరా బాబు అని. మాన లేకుండా ఉన్నాడు, ఎందుకు మాన లేకుండా ఉన్నాడు, అలవాటు అయిపోయింది కనుక. అంతే దీన్ని అలవాటు చేసుకోండి. మీరు రోగరహితమైనటువంటి శరీరమే కాకుండా చాలా చాలా భౌతికమైనటువంటి కష్టాల నుంచి కూడా మీరు దూరం అయిపోతారు. చాలా చాలా కొన్ని ఉంటాయి పూర్వజన్మ ప్రారంభం వల్ల గురువులు కూడా తీరైనటువంటి కొన్ని విశేషమైనటువంటి బాధలు ఉంటాయి. అవి చాలా స్వల్పంగా ఉంటాయి. మనకు వచ్చేటటువంటి 100 కష్టాలలో 1వ రెండో ఆ శ్రేణికి చెందిన ఉంటాయి. మరి వాటి గురించి ఏమంటాము, ఎన్ని స్థితిలో నదుచేన గురుణాభిచాల్యతే ఈ స్థితిలో ఉంటే ఎన్ని స్థితో ఎన్ని స్థితో అంటే ఈ స్థితి అంటే ఏ స్థితి, సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అదనం స్థిర సంప్రేక్షణాతికాగ్రత్వం దివ్యకానవలోకన్. ఈ స్థితిలో ఉంటే ఎన్ని స్థితో నదుచేన గురుణాభిచాల్యతే ఎంత కష్టాలు వచ్చినా కూడా వాడు విచలితుడు కాదు. ఇప్పుడు చిన్న కష్టం వస్తే పారిపోదాం అనిపిస్తుంది, చచ్చిపోవాలని అనిపిస్తుంది, అసలు ఇక్కడ ఉండటం ఎందుకు అనిపిస్తుంది, బతికెందుకు అనిపిస్తుంది, ఎన్ని డైలాగులు వస్తాయో, ఇంత కష్టం ఏమొచ్చాయంటే కొంచెం జలుబు వచ్చింది సందర్భం వచ్చింది, లేదు రెసిడెన్షియల్ కాలేజీలో ట్యూచర్స్ ఇచ్చారు, ఎన్ని ఆత్మహత్యల గురించి మనం పేపర్లో చదువుతున్నాం. మన మూర్ఖతమే ఆ చిన్న చిన్న వాటికి విచలితం అయిపోయినటువంటి మానసిక స్థితి పోయి ఎంత కష్టాలు వచ్చినా కూడా మీరు విచలితులు కాదు. ఈ చిన్న ప్రొసెస్ యోగ విద్య యొక్క మొదటి మెట్టు ఇంకా చేస్తే ఇంకా మీరు యోగం నేర్చుకోవటం లేదు. యోగం నేర్చుకోవడానికి కూర్చుంటేనే ఇంత జరుగుతుంది. ఇంకేట దీన్ని బాగా ఆచరణ చేసుకోండి. ఈ స్థితిలో కూర్చోవడం సాధ్యమైనంత వరకు వీటిని కలిపి ఉంచండి. సాధ్యమైనంత వరకు అంటే నిరంతరం కూర్చుంది. ఎప్పుడో రాసుకున్నప్పుడు అసలు ఈపోజే వస్తుంది. మరి చెన్ను పెట్టుకు రాస్తాం కదా, మరి జ్ఞానయోగానికి దీనికి సంబంధం ఉందేమో, జ్ఞానానికి దానికి. ఇది నేర్చుకున్న తర్వాత ఇంకా ఆహారంలో రావాల్సినటువంటి మార్పులు ఇవాళ నేర్చుకుంటాం మనం. ఆహారంలో మార్పులు రాకుండా మనస్సును మార్చుకోలేము మనం. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి మనస్సే ఏర్పడుతుంది, ఎలాంటి మనస్సు ఉంటే అలాంటి జీవితం ఏర్పడుతుంది. అది ఏం చేసింది యోగ విద్యలో. ఇంకంటే యోగ విద్యలో మొట్టమొదటి మెట్టు ఏంటి అంటే ఈ పొజిషన్. ఈ పొజిషన్కి వీలైనంత వరకు పద్మాసనం కూడా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీరు మిల్లమిల్లిగా చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే కానీ రాదు, ఇళ్ళ దగ్గర బాగా ప్రాక్టీస్ చేయండి. మనం అందరూ ఇక్కడ కూర్చొని స్వాధ్యాయం అనేది చేసుకుంటున్నప్పుడు పూర్తిగా 1 గంట సేపు స్థిరంగా ఇలా కూర్చొని పద్మాసనంలోనే ఉండగలిగే స్థితి వచ్చిస్తే మీ కష్టాలలో 99 క్యూర్ అయిపోతాయి. నేను చాలాసార్లు చూశాను. నేను నా జీవితంలోనే నా దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళలోనే చాలా ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఆహారంలోకి వెళ్తాను. నేను MBBS పాస్ అయిన 2 ఏళ్ల తర్వాత ఒక స్టూడెంట్ MD పరీక్షకి ఎంట్రన్స్ రాశాడు, కరెక్ట్ ర్యాంక్ రాలేదు, అంతేత డిగ్రీ కోర్సుకి రాలేదు, ఏదో పెద్ద ఉపయోగపడినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాకి సీట్ వచ్చింది. తీసొచ్చాక మాస్టారు ఇలా ఉంది పరిస్థితి, మరి అది ఎందుకు పనికిరాదు ఆ డిప్లొమా, ఆ డిప్లొమా చెయ్యలేదు అంటే మళ్ళీ ఆ డిప్లొమా కోర్సుకి నాకు సీట్ వస్తుందో లేదో నాకు తెలియదు, నన్ను ఏం చేయమంటారు? నాకు తెలిసిన విద్య ఒకటే అమ్మా, సమంతాయ శిరోగ్రీవం ధారయన్ నజవన్ శిర సంప్రేక్ష నాసికాగ్రంథం విశస్య నవలోకే. కళ్ళు మూసుకొని నాతో పాటు కూర్చో, నాతో పాటు కూర్చోమంటున్న ఉద్దేశం ఏంటి అక్కడ, అలవాటు ఉన్నటువంటి సాధకుడు యొక్క బయో ఎనర్జీ న్యాచురల్ గా కరెక్ట్ అయి ఉంటుంది ఆల్రెడీ, అంతకంటే ఇంకేం లేదు. సాధకుడు దగ్గర గురువు దగ్గర కూర్చోమంటే ఎందుకంటే ఆయన సీనియర్ కనుక, ఎందులో సీనియర్ ఈ కూర్చోటంలో, ఇంకా ఇండక్టివ్ ఎఫెక్ట్ వస్తుంది, ఇండ్యూస్డ్ ఎఫెక్ట్ వస్తుంది. 8వ రోజు 9వ రోజు ఒక ఉత్తరం వచ్చింది, రీకౌన్సిలింగ్ జరుగుతూ ఉంటాయి కదా ఈ కౌన్సిలింగ్ లో, అంతేత మళ్ళీ కౌన్సిలింగ్ జరుగుతుంది, చిన్న చిన్న మార్పులు అవి రావచ్చు దండి అని. ఏమొస్తుంది మాస్టారు, ఏమీ రాదు, అసలు నీ కోరిక ఏంటి అని అడిగాను. ఐసెన్స్ ఇస్తుంటే బాగుంటుంది, 3 ఇయర్స్ MD డిగ్రీ ఉంటుంది, అది ఏదైనా ఉంటే బాగుంటుందేమో అని. అది రాదండి, అసలు మామూలుగా చాలా తక్కువ స్థితిలో ఉన్నటువంటి డిప్లొమాకే నాకు వచ్చింది కౌన్సిలింగ్ లో మొన్న. ఈ 8 రోజుల్లో ఏమీ మారదు అని, నువ్వు వెళ్ళి చూడు, వస్తే జాయిన్ అయిపో. ఎం లభ వ్యాపారం లాభం మన్యతే నాకు వచ్చింది ఎండి, మరి అందరికీ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది నా అనుభవం అని. నువ్వు ఉపయోగించుకోకపోతే ఏం చేయగలవు, తెలుగు ప్రవేశమే సర్వ దుఃఖాలకి పరిహారం. నువ్వు సెంటర్ అవుతే కదా, నువ్వు బయట కూర్చొని నాకు రావాలి నాకు రావాలి అంటే ఎలా వస్తుంది? రాదు. స్థిరంగా కూర్చోవటం నేర్చుకోండి. సమము కాలు శిరోగ్రీవం ధారణ అచలం చిర సంప్రేక్ష నాస్తికాగ్రం దిశలు చెయ్యండి చెయ్యండి చెయ్యండి, చేసుకోండి. మీరు అది చిన్నగా కూర్చోవటం అయినా మీరు అంతకంటే చేయాల్సిన కష్టపడాల్సింది ఏముంది? ఇది బేసిక్ గా కూర్చునేటటువంటి విద్యను అర్థం చేసుకున్న తర్వాత మనస్సుకి ఆహారానికి ఉన్నటువంటి సంబంధము మనకు అందరికీ తెలుసు. ఉపనిషత్తులో కథ వస్తుంది, వేదమంత్రాలన్నీ నేర్చుకున్నాను నేను, నాకు జ్ఞానం అంతా వచ్చేసింది అని ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్తాడు. అంతా నీకు వచ్చేసిందా అంటాడు. అవును అంతా వచ్చేసిందండి, మీరు ఏ మంత్రం అడిగితే ఆ మంత్రం అడగలేదు, నేను అటు నుంచి ఇటు నుంచి చెప్పేస్తానన్నాడు. సరే అడిగాడు గురువు రెండు మూడు, అవును నీకు చాలా బాగా వచ్చింది మంత్రాలు, ఓ పని చేయలేదా, నువ్వు ఇవాళ నుంచి ఆహారం మానే, ఆహారం తీసుకో, ఓ 15 రోజుల తర్వాత మళ్ళా రా నా దగ్గరికి. ఎంత తక్కువ నీరు తీసుకోగలిగితే అంత తక్కువ నీరు మాత్రమే తీసుకో, నీరు కూడా ఎక్కువ తీసుకోకు, 15 రోజుల పాటు నువ్వు ఆహారం మానేసి అన్నాడు. వచ్చాడు 15 రోజుల తర్వాత. ఇప్పుడు మంత్రాలు చెప్పు బాబు అని, ఒక మంత్రం చెప్పలేకపోయాడు, మళ్ళీ ఆహారం తీసుకున్నాడు, మళ్ళీ మంత్రాలు చెప్పగలిగాడు. ఆహారానికి అంత ప్రాముఖ్యత ఉంది, ఎందుకంత ప్రాముఖ్యత ఉంది అన్నది తర్వాత తర్వాత క్లాసెస్ లో మనం చదువుకుంటాం. కానీ ఇవాళ ఆహారానికి మనస్సుకి తత్వానికి ఉన్నటువంటి సంబంధం అర్థం చేసుకుందాం. మనం ఉన్నది 5 తత్వాలే కదా, ఈ 5 తత్వాలకి 6 ఋతువులుగా ఋషులు క్లాసిఫై చేశారు. మొదటి ఋతు ఏమిటి అంటే పృథ్వీతత్వానికి జలతత్వానికి సంబంధించినటువంటి ఋషి. పృథ్వీతత్వము జలతత్వము ఈ రెండింటికి సంబంధించినటువంటి ఋషి ఇది తీపి, తీపిగా ఉంటుంది, తీయగా ఉంటుంది. అంతేత తీపి తెచ్చే మనం ఏం ఎక్కువ అవుతుంది, పృథ్వీతత్వం ఎక్కువ అవుతుంది, జలతత్వం ఎక్కువైతే ఆకాశతత్వము వాయుతత్వము అంటే ఈ రెండింటికి మధ్య అంతే కదా, ఇది ఆకాశము ఇది వాయుతత్వం, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి రుచి చేదు. ఇంతట మనలో ఆకాశతత్వము వాయుతత్వము ఎక్కువ అవ్వాలంటే ఎటువంటి పదార్థాలు తినాలి, చేదు తినాలి, షుగర్. షుగర్ దేనివల్ల వస్తుంది, మనకి తీపి ఎక్కువైతే కదా, షుగర్ ఫ్యాక్టరీ అయిపోయాలి, ఇంకా మీరు షుగర్ తినక్కర్లేదని కదా. ఇంకేత దీనికి విరుగుడు ఇది చేదు. ఇంకేత కాకరకాయ రసం తాగితే డయాబెటీస్ తగ్గుతుంది. ఆహారంలో మార్పు మీరు కావాలంటే చేసి చూసుకోండి, అది కానీ దీన్ని ప్రాక్టీస్ చేయడానికి కొంచెం ఈ ఋతువుల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కావాలి. దీని మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఆయుర్వేదం నేర్చుకున్నటువంటి వాళ్ళు. ఇంకొక ఈ రెండు ఏంటి? తీపి. ఈ రెండు చేదు. అగ్నితత్వము, జలతత్వము, ఖాన్, ఈ మూడు గుర్తున్నాయి కదా మీకు. ఈ మూడు గుర్తుంచుకోండి బేసిక్గా. ఈ మూడే మనకి మెయిన్ తత్వాలలో. దాని తర్వాత ముందు తర్వాత మీకు అర్థం ఏదైతే చెప్తానది, ముందు ఇది మాత్రం అర్థం చేసుకోండి. ఇవి రెండు తీపి, ఇవి రెండు చేదు, ఇవి రెండు ఖాన్. ఈ మూడింటిని కలిపి మూడు రకాలైనటువంటి వ్యక్తిత్వాలుగా సాధకుల్ని మనం మార్చుకుంటాం. గురువుగారి యొక్క జీవిత చరిత్రలో హిమాలయాలకి గురువు గారు వెళ్ళారు. రెండవ హిమాలయ యాత్రలో అనుకుంటాం మీకు గుర్తుంటుంది. మాతాజీ కూడా గురువు గారిని చూడటానికి వెళ్ళింది. అప్పుడు ఆయన ఏదో కషాయం పెట్టుకుని తాగుతున్నాడు. గురువు గారు తాగుతున్న కషాయం కదా అని ఆవిడ కూడా రుచిస్తుంది. ఎలా ఉంటే ఆ కషాయం తేలిగా ఉంది. తేలి ఏం చేస్తుంది? మనలో ఉన్నటువంటి ఆకాశతత్వాన్ని, మనలో ఉన్నటువంటి వాయుతత్వాన్ని సెట్ చేస్తుంది. ఇవేగా మనకి లోపం వచ్చేది. ఆకాశతత్వం అంటే గురువు, గురువు యొక్క అనుగ్రహము. వాయువు అంటే మనం జీవించి ఉండటానికి ఉన్నటువంటి కారణం. చేదు. ఇంకటే హిమాలయాలకు వెళ్ళినటువంటి శ్రీరామ శర్మ ఆచార్య లాంటి గురుదేవులకి కూడా ఆయన చేసేటటువంటి సాధనలో కావలసినటువంటి మనస్సు ఏర్పడాలి అంటే ఆహారం మార్చుకోవాలి. లేకపోతే ఆయన సాధన చేసుకోలేడు. ఇలా గుర్తుంచుకోండి, ఆహారంలో మార్పు లేకుండా మీరు యోగ విద్యలోకి ప్రవేశించలేరు. అంటే ఆహారంలో మార్పు రావటానికి, మీరు అనుకున్నట్టు ఆసన స్థితిలో కూర్చోటానికి కావలసడానికి రెండు రుచులు మీరు వదిలేసుకోవాలి. మొట్టమొదటి తీపి, రెండవది ఉప్పు. ఉప్పు ఉప్పు గురించి నేను చెప్పలేదు, మీరు పట్టుకోగలరేమో చూద్దామని అడుగుతున్నాను నేను. లేకపోతే చివరికి చెప్తాను ఉప్పుకి ఈ తత్వాలలో ఏ తత్వానికి సంబంధం ఉందో. మళ్ళీ మళ్ళీ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మొత్తం మీ జీవితంలో ఇదే. కుళ్ళిపోయినటువంటి పరమ అసహ్యంగా ఉన్నటువంటి మాంసాన్ని తీసుకొచ్చి వీరబ్రహ్మం గారి దగ్గరికి ప్లేట్లో మూత వేసి తీసుకొచ్చారు కథ మీకు తెలుసు కదా. అది దేనిగా మారిపోయింది? సిటీగా మారిపోయింది, స్వీట్గా మారిపోయింది. అంటే ఏం చేస్తుంటాడు ఆయన? ఏ చక్రాన్ని ఉపయోగించుంటాడు స్వీట్గా మార్చడానికి? ఈ రెండింటిని ఉపయోగించుంటాడు ఆయన. మీరు కూడా మీ ఆహారాన్ని అలా మార్చుకోవచ్చు, అది శక్తులు వస్తాయి. కానీ నేను చేసి లెక్చర్ వినగానే వస్తున్నా మీకు ఇంత తొందరగా రాదు. ఆ యోగ విద్య ప్రాక్టీస్ చేయడానికి పతంజలి యోగ శాస్త్రంలో విభూతి పాదము అని ఉంది. ఈ మ్యాజిషన్ చేసేటటువంటి పాదము, దాన్ని కూడా మనం అధ్యయనం చేస్తున్నాం. ఇవాళ అసలు మీరు చదివారు పతంజలి యోగ సూత్రం సాధనా పాదం? ప్రతిరోజు ఆ నాలుగు మీరు చదువుకుంటానికి ప్రాక్టీస్ చేసుకోండి. నేను టైం టేబుల్లో అది వేసినట్టు నాకు గుర్తులేదు, మీరు కాదు అది టైం టేబుల్లో వేసుకోండి. మొత్తం మీద 193 సూత్రాలు ఉన్నాయి. దాన్ని నాలుగు పెట్టి భాగిస్తే యావరేజ్ మీద 45 ఎన్నో పడతాయి. యావరేజ్ మీద ఒక్కొక్క పాదంలో 45 సూత్రాలు చదువుకోవడానికి మీకు 15 నిమిషాల కంటే ఎక్కువ పడతారు. ఇంకేత పొద్దున్నో 15 నిమిషాలు, మధ్యాహ్నం భోజనానికి ముందు 15 నిమిషాలు, అపరాహ్న వేళలో 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు, రాత్రి 15 నిమిషాలు. ప్రతిరోజు మీరు పతంజలి యోగ సూత్రాలను అభ్యాసం చేయండి. ఇక్కడ దానికి ఒక ఫిక్స్డ్ టైం టేబుల్ వేసేయండి. దాని తర్వాత ఆ విభూతి పాదం చదువుతున్నప్పుడు మీకు ఇది తెలుస్తాయి, ఏ వేళ్ళని కలిపితే మీరు ఏ విధమైనటువంటి తత్వాలను మార్చుకోవచ్చో. గాయత్రి విద్యలో 24 ముద్రల గురించి చెప్తారు. మనలో చాలా మందికి ఆ 24 ముద్రల యొక్క పేరు తెలుసు. ఏంటంటే శ్లోకం గుర్తుందా? సుముఖం సంపుటం చేయవ విముఖం త్రిముఖం కదా, చతుర్ పంచముఖం చదా, జన్మకోదో ముఖం చేయవ, వ్యాపకం జలికం. ఇలాగా 24 ముద్రలు ఈ చేతితోనే మనం చేస్తాం, వేళతోనే. దీనికి అది మారిపోతాయి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఆహారం మార్చకుండా మీరు దీన్ని యోగ విద్యలో ప్రవేశించి మీరు నేను చెప్పినటువంటి ఫలితాలన్నీ పొందుతామంటే పొందదు, ఆహారం కూడా మారాలి. ఈ ఆహారం మారటానికి కావలసినటువంటి మొదటి నియమం ఇవాళ మీరు గుర్తుంచుకోండి, నీరు చాలా ఎక్కువ తాగండి, దరిద్రం పోతుంది. ధనాన్ని మీరు ఆకర్షించగలరు. కలిసి స్థాపన అందుకు చేస్తాం మనం నవరాత్రులలో, వాటిలో మనం కలశ స్థాపన ఎందుకు చేస్తామంటే నీటిని ఎక్కువ వాడుతాము అనేది గుర్తుంచుకోవటానికి. మర్చిపోతాం, కలశ స్థాపన ఎక్కడ పెడతాం, మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. అంటే నీటిని ఎంత తాగాలని చెప్పాను నేను, సాయిబాబా గుళ్ళో చెప్పాను, ఎక్కడ చెప్తూ ఉంటాను, ఇక్కడ చెప్తూ ఉంటాను. కనీసము 3 లీటర్లు, కనీసం మినిమం, ఎక్కువ 5 లీటర్లు. ఎంతమంది అలా చేస్తున్నారు? మీ మంచి కోసం చెప్పేదాన్ని నేను చేయలేకపోతున్నాను అంటే మీ మనస్సులు ఏ స్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోండి. కేవలము నీళ్లు తాగితే మీ జీవితాలు మారిపోతాయి అంటే మనం మార్చుకోలేకుండా ఉన్నాం. అందుకు ఈ క్లాసులు చెప్పిందే వింటూ 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 ఆచరిస్తూ ఆచరిస్తూ ఉంటే బిల్లె బిల్లెగా లైన్లో పడుతుంది. బాగా నీళ్ళ తాగడం నేర్చుకోండి. ఇక్కడికి మంత్రి సత్యనారాయణ గారు కలిసి వస్తూ ఉంటారు. పేరు విన్నారు మీరు? ఆయన క్లాసులు అటెండ్ అవ్వండి. ఈ ఆహారంలో తీసుకురావాల్సినటువంటి మార్పులు పరిపూర్ణంగా ఆయన అద్భుతంగా చెప్తున్నాడు. ఖచ్చితంగా పతంజలి యొక్క ఆత్మ ఆయనలో దూరుంటుంది. వాయించి పాలిస్తున్నారు. వేలాది మంది వ్యక్తులు మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా లైన్లో పడుతున్నారు. నీరు పడాలి. మాస్టర్ చెప్పింది చాలా బాగానే ఉంది, కానీ నేను నీళ్లు తాగలేకపోతున్నాను. లేదు మీకు నచ్చలేదు అనుకోండి, ఆయన నీళ్లు తాగిస్తున్నాడు రా బాబు. ఏ మనిషికే ఏ వయసులో ఉన్నా చాలా రోగాలు నీళ్ళ తాగడంతో పోతాయి. మీకు చేస్తే మీకు తెలుస్తుంది. ఇంకేనా ఆహారంలో తీసుకురావాల్సినటువంటి మొదటి మార్పు ఏంటి అంటే నీళ్లు ఎక్కువగా తాగటం, గ్యాస్ ఎక్కువ తాగటం. అంతా ఒకేసారి కాకుండా ఒక టైం టేబుల్ లాగా నేర్చుకోండి. ఆ టైం అయిపోగానే నీళ్లు తాగటం నేర్చుకోండి. ఇది మొదటి నియమం. ఇది ఆహారాన్ని మీరు తెలుసుకోవాల్సింది. మనస్సు మారటానికి జలతత్వం చాలా ముఖ్యం. ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, ఆకాశతత్వంలో ఉన్నటువంటి దైవీ శక్తులు మీ వరకు ప్రవహించాలి అంటే నీరు ఉండాలి. ఆకాశంలో ఉన్నటువంటి జ్ఞాన గంగ శివుడు ద్వారా నీటి రూపంలో గంగగా కిందకి దిగింది. అంచేత మీరు ఎంత నీరు మీరు తాగుతూ ఉంటే ఋషు వచ్చలే పరమే వ్యోమన్ ఎస్మిన్ దేవ అని విశ్వేశు ఎన్నడే దక్షిణరిగా కరిచేసి నీరు బాగా తాగితే ఆకాశంలో ఉన్నటువంటి దేవతా లక్షణాలు మీ వరకు వస్తాయి. కరెక్ట్గా నీరు లేకపోతే పంట పండదు. ఎందుకు పంట పండదు ఇప్పుడు అర్థమైందా? ఆకాశంలో ఉన్నటువంటి ఆ దేవతా శక్తులు బీజాన్ని సంస్కరించాలి, బీజాన్ని పురోగతి చేయాలి. నీరు లేకపోతే ఎదుగుదల ఉండదు. కరెక్ట్ నీరు పడలేదనుకోండి పంట పండదుగా. అలాగే మీ శరీరానికి కావలసినటువంటి పరిమాణంలో నీరు లేకపోతే మీరు ఆరోగ్యవంతమైనటువంటి సంపదలు ఉన్నటువంటి శరీరంగా రాదు. నీరు మీరు తాగుతూ ఉంటే మీ లోపల ఉన్నటువంటి ఆకాశతత్వము ఆ నీటికి కావలసినటువంటి వనరులను అదే ఇస్తుంది. మీరేం చేయాలంటే విత్తనం ఉంది, విత్తనానికి నీరు మాత్రం వేసేస్తే ఆ విత్తనంలో ఉన్నటువంటి శక్తి బయటకు వస్తుంది. విత్తనం నాటారు, భూమి ఉంది, నీరు మనం కరెక్ట్గా పోయడం లేదు. నీరు పోసిన విషాన్ని కలిపి పోస్తున్నాం. టీ 20 సార్లు తాగుతాం మనం, నీరే విషం కలిపి తాగుతాం. టీ అనేటటువంటి విషయం జలతత్వం అయితే వచ్చింది, కానీ పనికిరాలినటువంటి హానికరమైనటువంటి మందులు వేసి చెట్టు పెరగాలి అంటే ఎలా జరుగుతుంది? అంటే టీ కాకి కుదరవు. మరి టీ కాకి మాలేదు మాస్టారు, మాని తీరాలి. యూ హ్యావ్ టు యోగ విద్య నేర్చుకోవాలి, మ్యాజిక్లు అన్ని చేయాలి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం రావాలి అనే పెద్ద పెద్ద కోరికలుండి ఒక చిన్న అలవాటు మార్చుకోలేనటువంటి నిస్సహాయ స్థితి నుంచి మీరు బయటపడాలి. ఆ బంధం నుంచి మీరు బయటపడవలసిందే, తక్షణం బయటపడవలసిందే. నేను రేపు చేస్తాను మాస్టారు, నువ్వు బయటపడలేవు. తక్షణం చేయగలిగితేనే మీరు బయటపడగలరు. ఇంకా ఆహారంలో ఉన్నటువంటి మార్పు మీరు మీ పిల్లలు కూడా ఉపయోగించుకోవటం నేర్చుకోండి. చాలా మంది నాతో అడుగుతారు మాస్టారు, మేము హైదరాబాద్ లో ఉంటున్నాం, 3 సార్లకు ఒకసారి నీరు వస్తుంది. నీటికి శాస్త్రం వల్ల నీరు లేదు అక్కడ, మీరు నీరు తాగటం మానేశారు, నీరు ఎగిరిపోయింది. ఏ అంగాన్ని మీరు ఉపయోగించుకుంటారో ఆ అంగం పటిష్టం అవుతుంది, ఆ తత్వం పటిష్టం అవుతుంది. మీరు నీరు ఉపయోగించుకోవడం మానేశారు, నీరు ఇంకిపోతుంది. నీరు ఉపయోగించుకోవడం ప్రయత్నించండి, మీరు చూడండి ఎంత నీరు వస్తుంది. అంతేత నీరు లేదని భయపడకండి. బలం లేదు అని చెప్పి చెయ్యి ఉపయోగించుకోవటం మానేస్తే అసలు బలం కాదు. చెయ్యి ఉపయోగించుకుంటూ ఉంటే బలం వచ్చిందంటే మీరు నీరుని బాగా ఉపయోగించుకోవటం నేర్చుకోండి. మన ఆశ్రమాలన్నీ కూడా నీటి వద్దనే ఉంటాయి. ఇంకా మీకు కూడా తెలుసు, ఫ్యాక్టరీస్ అన్ని కూడా నీరు దగ్గరగా ఉన్న చోటే పెడతారు. మన సిటీస్ అన్నీ కూడా బాగా డబ్బు తగ్గిపెట్టి సిటీస్ అన్నీ కూడా నీటి వద్దన, కానీ సముద్రపు ఒడ్డున ధనాన్ని ఆకర్షిస్తుంది జలము. నీటిలోంచే లక్ష్మీదేవి పుట్టింది, మన కథ చదువే కదా, సముద్ర మంధనం యొక్క కథ అంతా నీటిలోనే ఉంది. అంత ఆ చిన్న సూత్రం మర్చిపోయాం మనం, ఆ చిన్న ఫార్ములా మర్చిపోయాం. అంతేత ఆహారంలో మొట్టమొదటి మార్పు మీరు చేసుకోవాల్సింది ఏంటి అంటే నీరు ఎక్కువ తాగడం. అంతే మీకు నీరు చాలా ఎక్కువ తాగి తీసుకునేటటువంటి మాటలు చెప్పాను కనుక కాస్త కళ్ళు చూసుకోండి. చేద్దామండి, ఇవాళ చెప్పినటువంటివి గుర్తుంచుకోండి. గుర్తు ఉంచుకుని ఈ క్షణం నుంచే దీన్ని ఆచరణలో పెట్టుకోండి. మొట్టమొదట ఏం చెప్పాను అంటే గురువు యొక్క శక్తి, దేవతల యొక్క శక్తి కొరకు మీరు ఎక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆకాశంలోనే, మీలో ఉన్నటువంటి ఆకాశంలోనే సకల దేవతా శక్తులు ఉన్నాయి. దానికి నేను చెప్పినటువంటి మంత్రాన్ని విజో అక్షరే పరమే వ్యోమన్ దేవ అధిలీక్షే ఎస్ తన్న లేదా సమాచతే. ఈ మంత్రం మీకు నోటికి రావాలి, వేద మంత్రాలు ఇది. మీకు నోటికి వస్తే ఆ శక్తి మీలోకి ప్రవహించినట్టు ఏం చెప్తుంది వేదం, అలవాటు చేసుకోండి. దాన్ని ఫస్ట్ ఇది ఆకాశంలో ఉన్నటువంటి సకల దేవతా శక్తుల్ని ఆరాధన చేయడానికి ప్రయత్నం. రెండోది ఏం చెప్పాను, అన్ని లాభాలు పొందటానికి, ఆర్థికమైన లాభం కావచ్చు, శారీరకమైనటువంటి లాభం కావచ్చు, కష్టాల నుంచి బయటపడాలి అనుకుంటే సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్షణం గమనించండి. మొత్తం జీవితాలు మారిపోతాయి చేసి చూడండి. ఇప్పుడు చిన్ముద్ర, దాన్నే జ్ఞానముద్ర అని కూడా అంటాం. చూపుడు వేలు, పొట్టన వేలు నిరంతరం కలిసి ఉంచుకోండి. గురువు యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. మొత్తము ఆ చిన్ముద్రలో ఉండే మ్యాజిక్, మొత్తము కూడా ఆ బయో ఎనర్జీ ప్యాటర్న్ స్విచ్ వేస్తే టికెట్ పోయి గెలుపు ఎలా వస్తుందో ఈ స్విచ్ కనుక మీరు వేసుకుంటే జ్ఞానం వస్తుంది. పిల్లలకి చదువులో మార్పులు రావాలి, వ్యాపారశక్తి పెరగాలి. ఇది చేసి చూడండి మీ పిల్లల చేత. మీరు కూర్చుంటే వాళ్ళు కూర్చుంటారు, మీరు టీవీ చూస్తే వాళ్ళని కళ్ళు మూసి కూర్చోమంటే వాళ్ళు ఇంటికి కూర్చుంటారు. అంతేత వాళ్ళ మంచి కోసం మీ మంచి కోసం ప్రతిరోజు అరగంట ఇలా కూర్చోబెట్టి చూడండి ఏమవుతుందో. మీరు కూర్చోండి, మీ పిల్లలు కూర్చోండి. ప్రతిరోజు యోగి కులం అన్న పేరు చెప్తాడు దానికి, అథవా యోగి నామేవాలే భవతి జీవత, యోగి కులంగా మారండి. మీరు మీ కుటుంబము ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రంత్వం విశచ్చ నవలోకయం చిన్ముద్ర వేసి కూర్చోండి. మంచిదని చెప్పాక చెయ్యకపోతే ఎవడేం చేస్తాడు. ఇంకోటి ఏం చెప్పాను, నీళ్లు బాగా తాగండి, కనీసం 3 లీటర్లు, మ్యాక్సిమం 5 లీటర్లు, అంతకంటే ఎక్కువ తాగడానికి ప్రయత్నించకండి. దీనివల్ల కూడా మీ వైపు ధనము ఆకర్షితం అవుతుంది. నీరు అనే దానికి సంస్కారాలను ప్రోటీ చేసే గుణం ఉంది, విత్తనాన్ని చెట్టుగా మార్చేటటువంటి గుణం ఉంది. మీ యొక్క ఈ ఆలోచనలు బీజాలు అవుతాయి. మీరు మీరు తాగటం మొదలు పెడితే మిల్లి మిల్లిగా యోగ శాస్త్రము నేర్చుకోవాలనేటువంటి బీజాలు మహావృక్షాలుగా మారుతాయి. ఇది మనం నేర్చుకున్నది. కళ్ళు ముందు కూర్చోండి. ఒక మహావృక్షానికి కావలసినటువంటి బీజాలు వేసుకుందాం మనం, ఇంకా అందరూ సుఖంగా బతకాలి అనే బీజము, పిల్లలు మనవలతో జీవించాలనే బీజము, ధనముతో జీవించాలనేటువంటి బీజము, సస్య శాపలమైనటువంటి రాష్ట్రంలో జీవించాలనేటువంటి బీజం మనం వేసుకుందాం. ప్రేమగా అర్ధయుక్తంగా ఈ మంత్రాలను చదువుతాం. ప్రేమగా అలా జరుగుతోంది అనే భావన మీరు భావించాలి తప్ప అమ్మయ్య క్లాస్ అయిపోయింది సత్య ప్రజాభ్యా పనిచేస్తాం అనుకోవద్దు. అసలైంది ఇది, ఇది కనుక మనం నాటుకోగలిగితే సత్య ప్రజాభ్యా అనేటటువంటి భావన ఖచ్చితంగా పొందే స్వర్గంలాగా మారి తీరుతుంది. ఇంతట భావన ఆలోచిస్తూ ప్రేమగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడి తీరాలి అని భావన చేసుకుందాం. ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మయేన మహి మహీరా గోబ్రాహ్మణేభ్యో సుఖమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాస్తు గబుక్కుని కదలకండి, అలాగే కూర్చోండి. ఆసనంలో కూర్చున్న తర్వాత లేచేటప్పుడు కూడా కొంచెం టైం ఇచ్చుకోండి. నిల్లిగా మీ ముద్రను వదిలేయండి, కళ్ళు తెరవండి, ముద్రను రిలాక్స్ చేయండి. దాని తర్వాత మెల్లిగా కళ్ళు తెరవండి, చాలా మెల్లిగా. తెరవాలనిపించకపోతే తెరవకండి, ఎంజాయ్. తెరవాలనిపిస్తే తెరవండి, కానీ శరీరాన్ని కడపకండి. కళ్ళు తెరిచి కూర్చోండి కచ్చితం. దాని తర్వాత కదులుతాం. ఈ పద్ధతి మాత్రం గుర్తుంచుకోండి, ముందు ముద్ర వదలాలి, తర్వాత కళ్ళు తెరవాలి, దాని తర్వాత ఒక నిమిషం రెండు నిమిషాలు అయ్యా కదలండి. కూర్చోవాలి అనిపించింది అనుకోండి, అంతకంటే ఆనందం కలిగి కూర్చుండుకోండి. ఏం పర్వాలేదు, పక్క వాళ్ళు ఏమనుకుంటారు అన్నది మీకు అనవసరం. అతని యోగ సూత్రాలు బుక్ ఉందా? క్షణ పాదము ఉచ్చారణ చేసుకుందాం. ఈ ఉచ్చారణ చేసుకోవటంలో కూడా టామీ నాడర్ అనేటటువంటి ఒక జర్మన్ ఫిజియాలజిస్ట్, బ్రెయిన్లో అందరికీ కొన్ని సెల్స్ పనిచేయటం లేదు, అన్ని ఖాళీ ఖాళీగా ఉన్నాయి, కన్నాలు కన్నాలుగా ఉన్నాయి. ఈ పతంజలి యోగ సూత్రాలు కనుక రోజు చదువుకుంటూ ఉంటే బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అయ్యి మొత్తము బ్రెయిన్ సెల్స్ లో ఉన్నటువంటి కన్నాలు పోవటం గమనించాడు. ఇది గమనించటానికి ఆయన చేసిన రీసెర్చ్ ని జర్మన్ యూనివర్సిటీ వాళ్ళు ఆయన్ని బంగారంలో చూశారు, నిజంగా బంగారంలో చూశారు. మనం ఇక్కడ దీని గురించి చదువుకోవటానికి బాధపడుతున్నాం, దాని గురించి మాట్లాడటానికి బాధపడుతున్నాం. అదే మనకి తేడా, ఆహారంలో మార్పు లేకపోతే. ఇంకట ఈ పతంజలి యోగ సూత్రాలు నాలుగు భాగాలుగా ఉన్నాయి. సమాధి పాదము, సాధన పాదము, విభూతి పాదము, కైవల్య పాదము. రోజు వీటిని ప్రాక్టీస్ చేయించండి, మీ పిల్లల చేత చదివించండి, వాళ్ళ బ్రెయిన్ పవర్ అమోఘంగా పెరుగుతుంది. దృష్టిలో రాసినటువంటి ఈ సూత్రాల వల్ల దీన్ని అభ్యసించగలిగితే, చేయగలిగితే ఇంకా మంచిది. అంటే ఎంత టైం పడుతుందో చూసుకోండి, పెద్ద టైం ఏం పడుతుంది. ఇది సాధన పాదం చదవబోతున్నాం మనం. నేను చెప్పిన తర్వాత మీరు ఉచ్చారణ చేయండి తప్ప. స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాని క్రియాయోగ సమాధి భావనార్థ క్లేశ తను కరణార్థస్య అదిత్య అస్మిత రాగ ద్వేష అభినివేశ పంచక్లేశ అవిద్య క్షేత్ర ముత్తరేషాం ప్రకృత తను విచ్ఛిన్నోదారానా అనిత్యా సుఖి దుఃఖానాత్మసు నిత్య శుచి సుఖాత్మఖ్యాతి రవిద్య దృక్ దర్శనశక్త్యో రేఖాత్మకే వాసి అస్మిత సుఖానుషయి రాగ సుఖానుషయి ద్వేష స్వరసవాసి విదుషోపి తథారూఢో అభినివేశ ప్రతిప్రసవ హేయ సూక్ష్మా ధ్యానహేయ తద్వృత్తయ క్లేశమూల కర్మాశయో దృష్టాదృష్ట జన్మవేదనీయ హతిమూలే తద్విపాకో జాతి ఆయు భోగా తే హ్లాద పరితాప ఫలా పుణ్యాపుణ్య హేతుత్వాత్.